నూతన సంవత్సరం యొక్క శుభ గడియల్లో మూడు విశేషమైనటువంటి ప్రిడిక్షన్స్ నేను మీకు చెప్తున్నాను. నేను మనమందరము కలిసి ఖచ్చితంగా రాబోయేటటువంటి 4-5 సంవత్సరాలలో బిఫోర్ 2011, అందుకని చెప్తున్నాను, మూడు ప్రపంచము గుర్తించగలిగేది ఈనాడు మీరు వినేటటువంటి భవిష్యవాణులు గుర్తుంచుకోండి. మొట్టమొదటిది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే తలమానికగా రూపొందబోతోంది. ఈనాడు మనం చూస్తున్నటువంటి గందరగోళాలంతా కూడా ప్రసవ వేదన లాంటివి, చుట్టని చాలా భయంకరంగా ఉంటాయి, కానీ రిజల్ట్ ఏంటి అంటే సంథింగ్ న్యూ ఈజ్ బోర్న్. అంచేత ఫస్ట్ ప్రిడిక్షన్ ఏంటి అంటే మీరు రాబోయే 3 సంవత్సరాల్లో చూసేది ఆంధ్రప్రదేశ్ యొక్క రూపము మారిపోతుంది, ఖచ్చితంగా మారిపోతుంది. ఈవెన్ ఇట్స్ ఫ్రాంటీర్స్ విల్ చేంజ్. ఏంటంటారు, ఫ్రాంటీర్స్ ఎల్లలు, సరిహద్దులు మారుతాయి. ఆ మార్పుకి తగిన వాతావరణం ఇప్పుడు ఏర్పడుతోంది, కానీ ఇది 2-3 సంవత్సరాల కంటే కూడా ఈ టైప్ ఆఫ్ థింగ్ ఉండదు. పరిపాలన సౌలభ్యం కోసం ఎన్ని భాగాలకైనా మారవచ్చు, దాని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ భారతదేశ యొక్క భవితవ్యతలో శరీరంలో శిరస్సు ఎంత ముఖ్యమో ఆంధ్రప్రదేశ్ అంత ప్రముఖమైనటువంటి పాత్ర వహించబోతున్నది. ఇది 5,000 సంవత్సరాల కిందటి నిర్ణయింపబడినటువంటి సంఘటన. రెండోది ఏం జరగబోతోంది అంటే భారతదేశము అతి త్వరలో, చాలా మంది చెప్పేది ఏంటి అంటే 12 ఏళ్ళని, నాకు అంత టైం పడుతుందని అనుకోవటం లే, ఇంకా తొందరలోనే ప్రపంచంలో ఒకప్పుడు అమెరికా, రష్యా, జర్మనీ మూడు కలిస్తే ఎంత సూపర్ పవర్ గా ఉండేవి అని ఊహించగలము. ఉదాహరణ అర్థమైంది కదా, రష్యా సూపర్ పవర్ గా ఉన్నప్పుడు, అమెరికా సూపర్ పవర్ గా ఉన్నప్పుడు, జర్మనీ సూపర్ పవర్ గా ఉన్నప్పుడు, ఈ మూడు ఒకవేళ కలిసి ఉన్నాయనుకోండి, అప్పుడు అది ఎంత సూపర్ పవర్ గా ఉంటుందో అంత సూపర్ పవర్ గా ఇండియా మారుతుంది. అది మీరు రాసుకుని ఒక చోట పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుందంటే ఇది సంభవమా అని, కానీ జరగనున్నది. దానికి తగిన ఏర్పాట్లు చేసుకునేటటువంటి వాడు తెలివైన వాడు. దానికోసం నేను మీకు మొదట ఇచ్చినటువంటి రిజల్యూషన్ ఏంటంటే భాగవతము, శ్రీమద్ భగవద్గీత ఒక అధ్యాయం ప్రతిరోజు చదవండి, చదివించండి యాజ్ ఎ గ్రూప్, దానికి ప్రణాళిక వేసుకోండి. అది చెప్తున్నాను నేను. రెండోది ఏంటి, నేను చెప్పేది మీకు హ్యాపీగా ఉండటం నేర్చుకోండి. హ్యాపీనెస్ అనేది బయట పరిస్థితులు మారితే నేను హ్యాపీ అవుతాను అనుకుంటే నీకు ఎప్పుడూ హ్యాపీనెస్ రాదు. ఎందుకంటే బయట పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగా ఉండవుగా, ప్లస్ బయట పరిస్థితులు కూడా నీ శరీరాన్ని బట్టి ఉంటాయి. ఏసీ రూమ్ లో ఉన్నావు, నీకు జ్వరం ఉంది, ఏసీ రూమ్ బాధ అనిపిస్తుంది కదా. చేత బాహ్య పరిస్థితుల మీద ఆధారపడేటటువంటి హ్యాపీనెస్ మనకు వద్దు. అంతర్గతంగా లోపల నుంచి ఒక జలపాతంలాగా ఊరి వచ్చేటటువంటి హ్యాపీనెస్ సంభవమే. అది నేను మీకు నేర్పుతాను. మౌంట్ శంబాలా ఫస్ట్ ఎయిమ్ అది, అసలు బీ హ్యాపీ ఫస్ట్. ఆనందంగా ఉన్నవాడే ఎవరికైనా సహాయపడగలడు, వాడే బాధపడుతున్నవాడు ఇంకోడికైనా సహాయపడతాడు. ఢిల్లీ వెళ్తూ ఉంటే హజరత్ నిజాముద్దీన్ అని స్టేషన్ వస్తుంది, చిన్న స్టేషన్. అది అక్బర్ టైంలో నిజాముద్దీన్ అనేటటువంటి, హజరత్ అంటే మిస్టర్ అని, పండితుడు అని, గొప్పవాడు అని అర్థం ఉర్దూ భాషలో. హజరత్ నిజాముద్దీన్ అంటే గొప్ప, మిస్టర్ నిజాముద్దీన్ అని అర్థం. అతను ఒక పెద్ద మౌల్వి, మంచి స్పిరిచువలిస్ట్, అక్బర్ టైంలో ఉండేవాడు. అక్కడ ఢిల్లీకి అబౌట్ 30 or 40 కిలోమీటర్స్. ఆయన అందరూ బలవంతం చేసి ఒకసారి ఏంటంటే అక్బర్ దగ్గర పంపించారు. ఎందుకు పంపించారు అంటే మాకు స్కూల్ లేదు మా పల్లెటూళ్ళలో నిజాముద్దీన్లో, అంచేత మీరు శాంక్షన్ చేయండి అని. కానీ నేను వెళ్ళను 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 అనుకుంది. మళ్ళా వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే పల్లెటూరులో వాళ్ళు వెళ్ళేది. వెళ్తే అక్బర్ బాద్షా అప్పుడు నమాజ్ చేసుకుంటున్నాడు. ఈయన పెద్ద మౌలివి కనుక ఆయన్ని లోపలికి వెళ్ళనిచ్చాడు. ఎంపరర్ అక్బర్ బాద్షా నమాజ్ చేసుకుంటున్నాడు. నమాజ్ అయ్యాక మీతో మాట్లాడతారు, కాస్త మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి. సరే నమాజ్ చేసుకుంటున్నాడు, ఈయన చూస్తున్నాడు, ఆయనతో పాటు ఈయన నమాజ్ చేసుకున్నాడు. టైం అయిపోయింది కనుక. నమాజ్ చేసుకోవటం అయిపోగానే ఈయన అక్బర్తో ఏం మాట్లాడలేదు, బయటకు వచ్చేస్తున్నాడు. అంటే అక్బర్ వెనక్కి పిలిచి, ఏంటి నన్ను ఏదో అడగటానికి వచ్చారు కదా, నువ్వెవరిని అడుక్కుంటున్నావో వాడిని నేను అడుక్కోగలను, మళ్ళా నిన్నుకయ్యా అడుక్కోవడం అన్నాడు ఆయన. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు అడగటం రావటం లేదు ప్రకృతిని, అనంతమైనటువంటి సంపద వస్తుంది. ఇందాక ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూశారు కదా, ఆయనేమో కిషోర్ మిమ్మల్ని ఏదైనా ఒకటి అడగొచ్చా అన్నాడు. అడుగు, ఏం కావాలంటే అది అడిగాను. అంటే అదేదో కావాలన్నాడు. దానికి ఎల్సిడి ఉంటే కానీ లాభం లేదయ్యా, అర్ధరాత్రి 12 గంటలకు నీకు ఎల్సిడి ఎవడిస్తాడు, ఇస్తాడా? మరి వచ్చిందా? స్థల ప్రభావం ఉపయోగించుకోవటం నేర్చుకోండి. పిచ్చివాళ్ళలాగా ఎక్కడో ఉంటామంటే ఎలా? కాలేజీలో జరిగేటటువంటి విషయాలు కాలేజీలోనే జరుగుతాయి, ఇళ్లలో జరగవు. అంటే ఎందుకు ఇది ఒక ఉదాహరణగా ఇస్తున్నాను, సంపద అనేటటువంటిది ప్రవహిస్తుంది. మీరు ఛానల్స్ ఓపెన్ చేయాలి. ఛానల్స్ ఓపెన్ చేయటానికి టైం పడుతుంది, బోర్వెల్ వేయటానికి టైం పడుతుంది, వేశాక నీళ్లు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది, అవునా కాదా? వేయటానికి కష్టపడాలి, ఒకసారి చాలా కష్టపడాలి. అదే వేటపాలెం లాంటి దాంట్లో ఉన్నారనుకోండి, 10 అడుగులు తవ్విస్తే వచ్చేస్తుంది, ఇక్కడో 500 అడుగులు తవ్వాలి. కానీ తవ్వాక అక్కడ నీళ్ళు వస్తాయి, ఇక్కడ నీళ్ళు వస్తాయి. అంచేత ఈ మౌంట్ శంబళా అనేటటువంటి మొదట 5 గుర్తున్నాయో మీకు మర్చిపోయారా? దేవాలయాల గురించి చెప్తూ సూర్యుడి దగ్గర నుంచి, హనుమంతుడి దగ్గర నుంచి, శివుడి దగ్గర నుంచి, దత్తుడి దగ్గర నుంచి, గాయత్రి దగ్గర నుంచి మీరు ఏం పొందగలరు అది నేను నేర్పుతాను. ఒక రోజులో రాదు కానీ మొదటి రోజు నుంచి వస్తుంది. కాంట్రడిక్షన్ లాగా ఉంది కదా. మొదట ఏం చెప్తున్నాను నేను, ఒక రోజులో రాదు మీకు. తర్వాత ఏం చెప్తున్నాను, మొదటి దగ్గర నుంచి వస్తుంది. ఎలా అంటే, ఇంజనీరింగ్ కాలేజీ 5 ఇంజనీరింగ్ కోర్సు 5 ఏళ్ల కోర్సు కదా. అంటే నీకు డిగ్రీ ఎప్పుడు వస్తుంది? 5వ సంవత్సరంలో వస్తుంది. కానీ ఇంజనీరింగ్ నాలెడ్జ్ మొదటి రోజు నుంచి వస్తుంది నీకు, రాదా? 5వ సంవత్సరంలోనే ఒకసారి వస్తుందా? ప్రతిరోజు వస్తుంది కదా, భావార్థమవుతుంది కదా. సరే ఈ 5 సంస్థలు సూర్యుడి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? మనకి సూర్యుడిని అడగటం రాదు ఏమి. సూర్యుడి దగ్గర నుంచి రామాయణ మహాభారతాల్లో రావణాసురుడిని చంపేటటువంటి శక్తి, అక్షయ పాత్రలు, బంగారాన్ని సృష్టించేటటువంటి శవంతకమణి, ఇవంతా సూర్యుడి దగ్గర నుంచే వచ్చాయి, ఇప్పుడూ వస్తాయి, అసంభవం కాదు. మట్టిని ఖచ్చితంగా బంగారంగా మార్చవచ్చు. ఆ ఫార్ములా శ్రీరామ్ శర్మ ఆచార్య గారు తన ఒక పుస్తకాన్ని ఇచ్చారు, గ్యారంటీ అని చెప్పి. అది ఎలాంటి వ్యక్తి చెప్తున్నాడో దాన్ని బట్టి దానికి విలువ. అంత సిద్ధ పురుషుడు ఇదయ్యా బంగారానికి ఫార్ములా. హిందీలో ఇచ్చాడు, తెలుగులో ఇచ్చాను నేను దాన్ని. మరి ఆ పుస్తకం ఎవడు చదవడు? బంగారం కావాలంటాడు, చదివితే వచ్చేస్తుందా? ఇంజనీరింగ్ లో ఎలక్ట్రిసిటీ గురించో కంప్యూటర్ గురించో మీరు చదువుతారు, చదివితే వచ్చేస్తుందా? చదివాక ఏం చేయాలి? ఆ మెషిన్ తెచ్చుకోవాలా? తెచ్చుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. ఇచ్చేత సూర్యుడి దగ్గర నుంచి ఇన్ని మ్యాజిక్లు మీరు చేయవచ్చు, హనుమంతుడు చేసిన మ్యాజిక్లు అన్నీ చేయవచ్చు. ఇక్కడ రాసింది కదా, అష్టసిద్ధి నవనిధికే దాత. అసలు మీకు తెలుసా అష్టసిద్ధులు నవనిధులు అంటే ఏంటో? అడగాలి కాదు, అడిగితే కానీ అవడిస్తాడు. అడగటం కూడా పద్ధతిగా అడిగాడు. ఒకడు గబగబగబ పరిగెట్టుకుంటూ వచ్చేట, విజయవాడ స్టేషన్కి వచ్చి టికెట్ ఇవ్వన్నట్ట. ఎక్కడికి అన్నట్ట? టికెట్ ఇవ్వన్నట్ట. ఎక్కడికో చెప్పడు. ఇవ్వగలవా టికెట్? ఎవడైనా ఇవ్వగలడా? మనం కూడా భగవంతుడిని ఇందాక ఒకడు ఎవడో అడిగాడు, అందరు తప్పులు క్షమించేయమని. అసలు ఆ తప్పులన్నీ క్షమించేయబడతాయి, అడిగిన వాడికి క్షమించబడుతుంది. కానీ అర్థమవుతుందా? యు డోంట్ నో హౌ టు ఆస్క్ అండ్ వాట్ టు ఆస్క్. నీకేం కావాలో అడగాలి, కానీ ఇతరులకు ఏం కావాలో నువ్వు అడిగావనుకో, చాలా విచిత్రంగా ఉంటుంది మీకు ఆ కాన్సెప్ట్స్. భారతీయ ఆధ్యాత్మికత నాశనం అయిపోవటానికి కారణం అదే. నువ్వు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత, రాజులు న్యాయంగా పరిపాలించాలి అని అడుగు. కాలే వర్షతు పరిజన్య, సకాలంలో వర్షం పడాలని అడుగు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావాలని అడుగు. పిల్లలు ఉన్న వాళ్ళకి మనవలు కావాలని అడుగు. అంటే ఏంటి, పిల్లలకి పెళ్ళిళ్ళు గ్యారంటీగా అవుతాయి కదా, మనవలు కావాలండి. తిరకాస్ అర్థమవుతుందా? తిరిగితేటలు ఋషుల తిరిగితేటలు. పెళ్ళిళ్ళు కావాలని అడగలే వాళ్ళు. ఏమడిగారు అంటే మనవలు కావాలన్నారు. తర్వాత కూడా కలిసి ఉండాలి. ప్లస్ మనవలు వాళ్ళు పుట్టాక వాళ్ళ యొక్క ఆనందాన్ని నేను కళ్ళారా చూడాలి అంటే 100 ఏళ్ళు నేను బతకాలి. ఆ ప్రార్థన నూతన సంవత్సరంలో మనం అడిగాం, కానీ అది అందరికీ వర్తిస్తుంది. కానీ ఎప్పుడు వర్తిస్తుంది? వాడు కోరుకుంటే. పిల్లలు వద్దు అనేటటువంటి వాడికి పిల్లలు రారు. పాయింట్ అర్థమవుతుంది కదా? అడగటం నేర్చుకోండి. పిల్లలు కావాలంటే ఉంది, 9 నెలల్లో రెడీ. చాలా మంది అడిగారు నన్ను పిల్లలు కావాలి అని. ఎంతమందికి పిల్లలు పుట్టలేదు? కారణం ఏంటి అంటే యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఇట్. అడగకుండా గురువు గారికి తెలుస్తుందిలే, ఎలక్ట్రిసిటీకి స్విచ్ వేస్తే కానీ లైట్ రాదు. స్విచ్ వేయాలి కదా. అంతేత కాన్సెప్ట్స్ నేర్పబోతున్నాను నేను. సూర్యుడిని ఏమడగాలి, హనుమంతుడిని ఏమడగాలి. మీకు అష్టసిద్ధులు నవనిధులు రావాలంటే సూర్యుడిని అడగక్కర్లే, హనుమంతుడిని అడిగితే చాలు. ఎవరిని ఏమడగాలో తెలియాలి. శివుణ్ణి, దాని తర్వాత దత్త, తర్వాత ఈ 5 కాకుండా శంబళ గురించి చెప్తుంటూ, శంబళలో మొట్టమొదట నేను మీకు నేర్పించేది ఏంటంటే హౌ టు బి హ్యాపీ. రెండోది నేను నేర్పించేది ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి సంపదని ఎలా ట్యాప్ చేయాలి. ప్రకృతిలో అనంతమైనటువంటి సంపద ఉంది. ఒక్కొక్కడికి కోట్లాను కోట్ల సంపద వచ్చినా కూడా మానవ జాతిలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా కోట్లాను కోట్లు ఉంచుకున్నా ప్రకృతిలో ఉన్నటువంటి సంపద తరగదు. ప్రకృతిలో ఉన్నటువంటి సంపద ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. మనం డబ్బు అడుగుతాం, నేను చాలాసార్లు చెప్పాను. డబ్బు ఏం చేస్తుంది నీకు? వనరుల్ని హెల్ప్ చేస్తాయి. డబ్బు ఎందుకు అంటే వనరుల కోసం. నేను డబ్బు టు ద పవర్ డబ్బు నవల్లో నేను చెప్పాను కదా, వాడి దగ్గర 50 లక్షల రూపాయలు ఉన్నాయి, దాహం వేస్తుంది, ఎడారిలో ఉన్నాడు, ఒకడి దగ్గర గ్లాసు నీళ్లున్నాయి, ప్రాణం పోతుంది వీడి దాహంతో. ఇంతకీ వాడు 50 లక్షలు ఇచ్చేసి ఆ గ్లాసు నీళ్లు తాగాడు. అంతే, అక్కడ గ్లాసు నీళ్ళు ఇంపార్టెంటా, 50 లక్షలు ఇంపార్టెంటా? మీరు డబ్బు ఎందుకు అడుగుతారు ఆ పిచ్చివాళ్ళలాగా? వనరులు అడగండి, కావలసినంత వనరులు వస్తాయి నీకు. మాత్రము మానవ జాతి ఈనాడు చేస్తున్నటువంటి తప్పు అది, ఎవడు వనరులు అడగటంలే. కానీ డబ్బు ఎందుకు అంటే వనరుల కోసం. ఇంకా ఆస్క్ ఇండైరెక్ట్గా అడగటం ఎందుకు? ముత్యాల ముగ్గులోనూ ఎందులోనూ వాడెవడో అడిగట ఏంటంటే, నా మేనమామ చెవిలో వెంట్రుకు ఏంటని ఎందుకుట అంటే, వాడు మేనమావ ఒక అమ్మాయి పుడితే, ఆ అమ్మాయి వీణ్ణి పెళ్లి చేసుకుంటే, మామ జుట్టులో వెంట్రుకలుంటే అల్లుడు అదృష్టవంతుడు అవుతాడు. భగవంతుణ్ణి మేనమామ జుట్టు మేనమామ చెవిలో జుట్టు మనిపించడం ఎందుకు? నేను అదృష్టవంతుడు డైరెక్ట్గా అడగొచ్చుగా. మనకు అసలు అడగటం చేత కాదు, వచ్చిన పెద్ద కూడా అది. అండ్ బీ వెరీ స్పెసిఫిక్, వెరీ స్పెసిఫిక్. మంచి జరగాలి. ఏంటి మంచి? ఏది మంచి? ఏమని చెప్తాం? రైతుకి వర్షం కురిస్తే మంచిది. మనకి ఇప్పుడు వర్షం కురుస్తుంది అనుకోండి, ఇంతకు ఏది మంచి అంటే? ఇది చాలా రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోయింది స్పిరిచువలిజం. చివరికి హేజీ కాన్సెప్ట్స్, ఏమి అవగాహన లేనటువంటి కాన్సెప్ట్స్. అందువల్ల రెండోది మౌంట్ శంబాలాలో నేను నేర్పదలుచుకున్నది ఏంటి అంటే హౌ టు ట్రాప్ ది ఎనర్జీ సోర్సెస్. ట్రెమెండస్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి ప్రకృతిలో. ఇందాక నేను చెప్తున్నాను కదా, జియాలజీ స్టూడెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సి స్టూడెంట్స్ మొన్న ఇక్కడికి రాబోయే ముందు నేను వైజాగ్ లో చెప్తున్నప్పుడు వాళ్ళు ప్రాబ్లం అడిగారు, మాస్టర్ పెట్రోల్ అయిపోతే మరి మేమేం చేయాలి, పెట్రోల్ అయిపోతే ఏం చేయాలి, ట్యాప్ ఎనర్జీ సోర్స్, ఎనదర్ ఎనర్జీ సోర్స్. ప్రకృతిలో ఖచ్చితంగా నాశనం కానటువంటిది, నువ్వు ఎండ్ చేయలేనటువంటి ఎనర్జీ సోర్స్ ఏంటి అంటే సూర్యుడు. మన ఋషులు సూర్యుడు యొక్క ఎనర్జీని ఉపయోగించుకున్నారు, చాలా విచిత్రంగా ఉపయోగించుకున్నారు. ఈజిప్షియన్ పిరమిడ్స్ కట్టినప్పుడు క్రేన్స్ లేవు, అవంతా డిజైర్స్. ఒక్కొక్క రాయి 500 టన్స్ ఆర్ మోర్ దాన్ దాట్. ఆ రాయి నెత్తి 110 ఫీట్ పిరమిడ్ మీద పెట్టాలి ఒక్కొక్క దాని దగ్గర. హౌ కుడ్ దే డూ ఇట్? అమెరికన్ టెక్నాలజీస్, రష్యన్ టెక్నాలజీస్ 1970లో మీటింగ్ వేసుకుని మేము పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ కట్టలేము విత్ ఆల్ అవర్ రిసోర్సెస్, 1 పాయింట్ దగ్గర కలపలేము మేము, ఖచ్చితంగా 3-4 అడుగులు తేడా వస్తుంది అని చెప్పారు వాళ్ళు. మరి వాళ్ళు సింగిల్ పాయింట్ దగ్గర కలిపారు. ఎటువంటి రాళ్ళు? మినిమం 500 టన్స్ ఒక్కొక్క రాయి, నువ్వు లేపాలి దాన్ని. దే కుడ్ డూ ఇట్. రాత్రులు వర్క్ చేయాలి, కింగ్స్ ఛాంబర్ క్వీన్స్ ఛాంబర్ అని అందులో చీకట్లో గదులు కట్టారు వాళ్ళు. వీళ్ళు తవ్వినప్పుడు అక్కడ జరిగింది ఏంటిట అంటే, వెలుతురుంది ఛాంబర్ లో, వీళ్ళు తవ్వేసరికి ఆ వెలుతురు పోయింది. ఎప్పటి నుంచి ఉందో ఆ వెలుతురు చెప్తే, ఎనర్జీ రిసోర్సెస్ హౌ టు ట్యాప్, ఎన్ని రకాలైనటువంటి ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి, కొంచెం కొంచెం పోషిస్తుందమ్మా. అది నేను నేర్పబోతున్నాను. ముఖ్యంగా మెడికల్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు మీ పిల్లలకి ఇది నేర్పండి, ఈ విద్య పాగుపడతారు. ఏంటంటున్నారు, పొగ వస్తుంది అంతేనా? అంతే కదా, పొగ వస్తే సడన్ గా జత. మౌంట్ శంబళాలో మొదటిది ఏంటి? యు ఆర్ ఆల్రెడీ హ్యాపీ, యూ డోంట్ నో. అంతే. రెండేంటి? ట్యాపింగ్ ఎనర్జీ సోర్సెస్. దీనికి కావలసినటువంటి 3 స్పెసిఫిక్ గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి అంటే ఎండోక్రినాలజీ. ఇప్పుడు ఎండోక్రినాలజీ గురించి డాక్టర్స్కి ఏమీ తెలియదు. బీయింగ్ ఎ బయోకెమిస్ట్ ఐ నో వాట్ దే డోంట్ నో. ఏమీ తెలియదు వాళ్ళకి. అన్నిటికంటే పెద్ద మూర్ఖత్వం ఏం జరుగుతుందో తెలుసా? డిసీజ్డ్ బ్రెయిన్ ని స్టడీ చేసి ఆ డిసీజ్డ్ బ్రెయిన్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ ని హెల్దీ బ్రెయిన్ కి అప్లై చేస్తున్నారు. చాలా ప్రమాదం అని జరుగుతుంది. నో డాక్టర్ నోస్ హౌ ఏ హెల్దీ బ్రెయిన్ వర్క్స్. డిసీజ్డ్ బ్రెయిన్ లో ఏదో పారాలసిస్ వచ్చింది అంటే రైట్ సైడ్ మీరు దెబ్బతిన్నారు, ఏదో లెఫ్ట్ సైడ్ పారాలసిస్ వస్తే రైట్ సైడ్ దెబ్బతింది, లెఫ్ట్ సైడ్ పారాలసిస్ వస్తే ఈ యాంగిల్ అర్థమవుతుంది కదా నేను చెప్పింది మీకు. కానీ ఇది డిసీజ్ వచ్చాక బ్రెయిన్ నీకున్న సిస్టమ్ చెప్తున్నావు, ఓకే. కానీ డిసీజ్ రాకముందు బ్రెయిన్ ఎలా ఉందో నీకు తెలీదు. యు నో ఓన్లీ ఏ డిసీజ్డ్ బ్రెయిన్. అది మీరు అర్థం చేసుకోవటం లేదు, అది యోగులకి అర్థమైంది. అందుకే తమాషా ఏంటి అంటే, హెల్త్ అంటే ఆరోగ్యము అంటాం మనం. ఆరోగ్యము అంటే అర్థం ఏంటి? రోగరహిత స్థితి అని అర్థం. అంటే హెల్త్ ని నువ్వు దేని బట్టి డిఫైన్ చేస్తున్నావు? రోగరహిత స్థితి బట్టి. అంటే రోగం లేకపోతే నువ్వు హెల్దీ అని. ఇజ్ ఇట్ రైట్? రోగం లేదు అంతవరకు ఇది ఓకే, బట్ వాట్ ఈజ్ హెల్త్ తెలీదు. అసలు డాక్టర్స్ కి అసలు తెలీదు. నీకు రోగం వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్తావు. కానీ భారతీయ ఆధ్యాత్మికత వైద్య విధానం ఆయుర్వేదము, ఆయుర్వేదానికి హెల్త్ కి తేడా అర్థమైందా మీకు? ఇప్పుడు మోడర్న్ దానికి ఆయుర్వేదం అంటే అర్థం ఏంటి? నీ ఆయుష్ ఎంత ఉంది అని. యూ డై వెన్ యువర్ ఆయుష్ ఈజ్ ఓవర్. యూ ఓంట్ డై బికాస్ యు ఆర్ డిసీజ్డ్. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నో డిసీజ్ కెన్ కిల్ ఏ మ్యాన్. మరి చచ్చిపోతున్నారు కదా, ఆ డిసీజ్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ ఆయు ప్రమాణం తగ్గుతుంది. ఆయు ప్రమాణాన్ని కనుక మీరు కరెక్ట్ గా ఉపయోగించుకో. ఆయు దేని మీద ఆధారపడి ఉంటుంది? బ్రీదింగ్ టెక్నిక్ మీద ఆధారపడి ఉంటుంది. మన ఋషులు ఏం చెప్పారు అంటే 21,600 సార్లు కనుక నువ్వు రోజుకి బ్రీదింగ్ చేస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతావు. ఇట్ ఈస్ ఎ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. జువాలజిస్ట్ని అడిగితే చెప్తాడు, తక్కువ రేట్ ఆఫ్ బ్రీదింగ్ ఉన్న జంతువులు ఎక్కువ కాలం బతుకుతాయి, ఫాస్టర్ రేట్ ఆఫ్ బ్రీదింగ్ ఉన్న వాళ్ళు తక్కువ కాలం బతుకుతాయి. అంటే ఆయుర్వేదం దేని మీద? ముట్టబెట్టే మళ్ళీ అడుగుతా, దేని మీద ఆధారపడింది? బ్రీదింగ్ టెక్నాలజీ మీద ఆధారపడింది. ఈ బ్రీదింగ్ టెక్నాలజీ ఎండోక్రైన్ సిస్టమ్ ను ఎఫెక్ట్ ఇస్తుంది అన్నది మర్చిపోయాం మనం. అది మనం నేర్పాలి. అంటే ముందు మనం నేర్చుకోవాలి, ఇతరులకు నేర్పడం కాదు. చేత మొట్టమొదటి మన టార్గెట్ మౌంట్ శంబలాలో ఏంటి అంటే ఎండోక్రైనాలజీ. అండ్ అది ముఖ్యంగా మన పిల్లలకి వెళ్ళాలి. మనం ఉపయోగించుకోవచ్చు, ఇట్స్ ఓకే, బట్ అవర్ లైఫ్ హ్యాస్ ఒక పర్టికులర్ సెటిల్మెంట్కి వచ్చేసింది. మనం మార్చుకోలేము కానీ మన పిల్లలు మార్చుకోవచ్చు. వాళ్ళకి మార్చడానికి తగిన అవకాశం ఇవ్వండి. మీరు మీ పిల్లలకి నిజంగా మీ పిల్లల భవిష్యత్తు మీరు నిజంగా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. మన ఇంట్రెస్ట్ ఎలా ఉందో, మీకు కోపం వచ్చినా, మా గురువు గారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఆయన ఏమిచ్చారు అంటే బాంబేలో బెగ్గర్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఉంది, ఇక్కడ నిజంగానే ఉంది అది. వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. ఈ బెగ్గర్స్ అసోసియేషన్ లో సరే ఫలానా పేట అసోసియేషన్, ఫలానా పేట అసోసియేషన్ ఉంది. ఈ పేట బెగ్గర్స్ ఆ పేటలోనే అడుక్కోవాలి, ఈ పేట బెగ్గర్స్ ఈ పేటలోనే అడుక్కోవాలి. ఇప్పుడు ఈ పేట బెగ్గర్ అమ్మాయికి, ఆ పేట బెగ్గర్ అబ్బాయికి పెళ్లి. సరే పెళ్లి జరుగుతుంది. అప్పుడు బెగ్గర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమిచ్చారంటే పెళ్లికి మీకు ఒక కానుక ఏంటి అంటే మీరిద్దరూ ఈ ప్యాట్ నుంచి ఆ ప్యాట్లోకి, ఆ ప్యాట్ నుంచి ఈ ప్యాట్లోకి కూడా వచ్చి అడుక్కోవచ్చు. మనము మన పిల్లల్ని ఇంజనీరింగ్ ప్యాట్లలో అడుక్కోవటానికి వీలుగా తయారు చేస్తున్నాం అన్నారు. మెడికల్ ప్యాట్లలో అడుక్కోవటానికి వీలుగా తయారు చేస్తున్నారు. ఎంబీఏ ప్యాట్లలో అడుక్కోవటానికి వీలుగా తయారు చేస్తున్నారు. అది వినటానికి అసహ్యంగా ఉన్న ఫ్యాక్ట్ అది అవునో కాదు మీరు ఆలోచించారు. యు ఆర్ క్రియేటింగ్ ఎ జనరేషన్ ఆఫ్ బెగ్గర్స్. ఉద్యోగం లేదు అంటే వీడి చదువు ఎందుకు పనికిరాదు? కానీ ఉద్యోగం అక్కర్లే. మన ఋషులు దానికి పెద్ద ఉదాహరణ ఏంటి అంటే ధునివాలా బాబా అని ఒక బాబా ఉండేవాడు నర్మదా నది ఒడ్డున మధ్యప్రదేశ్లో. ధుని అంటే మీకు తెలుసు కదా, సాయి తత్వంలో. ఒక కోటీశ్వరుడు వచ్చి ఆయనకి ఓ బంగారంతో ఏంటది చేసినటువంటి షాల్ బహుకరించాడు. ఆయన ఏ మూడ్లో ఉన్నాడో దాన్ని ధునిలో పడేశాడు, అంటుకుంది. షాల్ ఎంతసేపు పట్టమని బూడది కాబోతోంది. వీడు లోపల అనుకున్నాడు, అనవసరంగా బాబాకి ఇచ్చాను, నైనైనా ఉంచుకుంటే పోయేది, ఈ వెర్రాడు నిప్పులో పడేశాడు. అలా అనుకుంటే నీ షాల్ ఎవడికి కావాలా అన్నాడు. అలా తీశాడు ఆ ముక్కని, మళ్ళీ షాల్ వచ్చేసింది. అంటే ఇవంతా కాక్ అండ్ బుల్ స్టోరీస్ అనుకుంటున్నా మీరు? కళ్ళారా జరిగినటువంటి సంఘటన, కళ్ళారా జరిగేటటువంటి. అది మన పిల్లలకి నేర్పాలని మీరు ఎందుకు అనుకోరో నాకు తెలీదు. అన్ని విద్యల్లాగే అది నేర్చుకోవచ్చు మీరు, కానీ నేర్చుకోవాలి. ఇంజనీరింగ్కి మీరు అన్ని సంవత్సరాలు చదివిస్తే, మెడిసిన్కి అన్ని సంవత్సరాలు చదివిస్తే, నేను అడిగేది ఏంటి, మన మౌంట్ శంబాలాలో ఈ క్లాసెస్లో మన పిల్లలకి ఇది నేర్పించండి. మన పిల్లలకి మనం నేర్పించకుండా బయట వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారేంటి మీరు? అంటే మీరు మాత్రం ఆ చదువులు చదువుతారా, బయట వాళ్ళేమో ఈ చదువులు చదవాలా? అవగాహన రాహిత్యం యొక్క పరాకాష్ఠ. 1948 లో మా గురువు గారికి ఒక వ్యక్తి ఉత్తరం రాశాడు, శ్రీనాథ్ శర్మ ఆచార్యకి. మీరు చెప్పినంతా చాలా బాగుంది, నా పిల్లల్ని నేను చదివించను, మీరు చెప్పిన చదివే చదివిస్తాను, ఆ పిచ్చి పని చేయబాక అన్నాడు ఆయన. ఆ అట్మాస్ఫియర్ రాలేదు ఇంకాను, 1948 అనే చెప్తున్నాను నేను. అంచేత అంతవరకు నీ ఉద్యోగాలు నీ చదువులు చదివిస్తూ ఉండు, ఎక్స్ట్రాగా ఇది నేర్పండి. అదే లాజిక్ నేను మీకు కూడా వర్తింపజేస్తున్నాను. మీరు చేసేటటువంటి ఉద్యోగాలు ఏం చేయాలి? చేయాలి. మీ పిల్లలు ఏం చదువుకోవాలి? అందరూ ఏం చదువుకుంటున్నారో అదే చదవండి, ప్లస్ ఇది నేర్చుకోండి. ఖచ్చితంగా 4-5 సంవత్సరాలలో ఆ పిల్లలే మిగతా వాళ్ళకి మార్గదర్శనం చేస్తారు. అప్పుడు వేరే విషయం, అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమే మారిపోతుందని చెప్తున్నా కదా. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అంటే ఈ సిస్టమ్ మీకు అర్థం అవ్వాలి. మొట్టమొదట హౌ టు బి హ్యాపీ, రెండోది ట్యాప్ ది ఎనర్జీ సోర్సెస్, మూడోది ఏంటి అంటే ఒక నాలెడ్జ్, హౌ టు బ్రీద్. వీ డోంట్ నో హౌ టు బ్రీద్. మంది నెక్ బ్రీదింగ్ అనాలేమో, గొంతుకు కూడా దిగదు మంది శ్వాస. థొరాసిక్ బ్రీదింగ్, అబ్డోమినల్ బ్రీదింగ్ తర్వాత ఆలోచిద్దాం. అది చెప్పే డాక్టర్లకు కూడా బ్రీదింగ్ రాదు. ఇంకేంటంటే పుస్తకం చదవటమే తప్ప ఆచరణ లేదు. కానీ మీరు కరెక్ట్ బ్రీదింగ్ చేస్తూ ఉంటే మీకు తమాషా ఏం జరుగుతుందో తెలుసు. అసలు యూ డోంట్ నో దట్ యూ హ్యావ్ ఎ బాడీ. వివేకానంద అసలు అది ఎలా సంభవం అని అడిగాడు రామకృష్ణ పరమహంసని. కరెక్ట్ గా బ్రీత్ చేస్తే నీకు శరీరం ఉంది అన్న సంగతి తెలియదు. ఇంకా వెయిట్ ఏంటి, వెయిట్ లాస్ ఏంటి, క్యాన్సర్ ఏంటి, బీపీ ఏంటి, ఏం లేదు. ఇట్ విల్ బి సో లైట్. వివేకానంద ఏదో అడిగాడు రామకృష్ణ పరమహంస చేసుకోమన్నాడు, రాలే చెప్పిన టైంకి. విసిగిం చేశాడు రామకృష్ణ పరమహంసని, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఇంకా రామకృష్ణ పరమహంస ఇంకా అప్పుడు క్యాన్సర్ అటాక్ కాలే గొంతుకి అవ్వబోతోంది. ఆ టైంలో ఒకరోజు వివేకానందతో పాటు ఉండేటటువంటి రూమ్మేట్ పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆరుస్తున్నాడండి వివేకానంద అని. ఆరోని వ్యాధవని అన్నట్టు ఆయన. ఎందుకు ఆరుస్తున్నాడు అని కూడా అడగలే. సరే ఇంతకి పక్కన ఉన్న వాళ్ళు అడిగాడు ఏమైనా ఆరుస్తున్నాడు అంటే, వివేకానంద అంటే భయం, మంచి లాజిక్ ఉండేది, వాయిస్ బాగుండేది, ఆర్గ్యుమెంట్ బాగుండేది, ఆరుస్తున్నాడంటే ఎవరి మీద ఎందుకు అని. నా శరీరం అయిపోయింది, నా శరీరం అయిపోయింది అని ఆరుస్తున్నాడండి, మరి శరీరం ఉంది, నేను కళ్ళారా చూస్తున్నాం, గోల చేసేస్తున్నాడని. మరి నన్ను విసిగించేశాడు 3 ఏళ్ల బట్టి, ఉన్నాయి కాసేపు ఆ స్థితిలో అన్నాడు. పాయింట్ అర్థమైనా ఏం చెప్పాను, ఈ బాడీ ప్రాబ్లమ్సే కాదు అసలు. యూ విల్ నాట్ బి అవేర్ ఆఫ్ యువర్ బాడీ, బట్ యూ కెన్ యూజ్ ఇట్. తర్వాత వివేకానంద దాన్ని యూజ్ చేసుకున్నాడు ఆ బాడీని. అది ఎండోక్రినాలజీలో నేర్చుకోబోయేది. రెండోది ఏంటి, మీకు చాలా స్పష్టంగా అవగాహన కావాల్సింది ఏంటి అంటే, వీ డోంట్ హ్యావ్ రైట్ రిలేషన్షిప్స్. ఎవరికి ఎవరికి మధ్య రిలేషన్షిప్ అనేది లేదు. ఏదైనా రిలేషన్షిప్ ఉంటే బిజినెస్ రిలేషన్షిప్. ప్రేమ కూడా ఆఖరికి బిజినెస్ రిలేషన్షిప్ అయిపోయింది. ఖతర్ మాటలను నిన్నేం చూశాను, నిన్న కాదు వైజాగ్, ప్రేమించటం లేట అమ్మాయి వాడిని, రాఖీ అమ్మాయి ప్రేమించటం లేట అంటే ఏం చేశాడు, కత్తి తెచ్చి అమ్మాయిని చంపేసి. ప్రేమ అదా? నువ్వు ప్రేమించేవాడిని చంపుతావా బతికిస్తావా మీరు చెప్పండి. మరి వాడు చంపేశాడు, అది ప్రేమ అంటున్నారు. అంటే మనకి వాల్యూస్ తలకిందులైపోయాయి మనకి. వి జస్ట్ డోంట్ నో. రామాయణం అంటే మనకి తెలియదు ఏంటో. రామాయణం అంటే ఏంటి? రామరావణ యుద్ధం. అంటే రావణాసురుడు చనిపోతే రామాయణం అయిపోయింది. ఎవడు చెప్పాడు రావణాసురుడు చచ్చిపోతే రామాయణం అయిపోయింది? రామరాజ్య స్థాపన జరిగితే రామాయణం అవుతుంది. కానీ రామాయణం ఇంత మనం చదువుతున్నాం, ఇన్ని సినిమాలు చూస్తున్నాం, రామరాజ్య స్థాపన గురించి ఒక్క మాటైనా ఎవడైనా చెప్తున్నాడా? కానీ రాముడు వచ్చింది ఎందుకు? రావణాసురుడిని చంపడానికా? రామరాజ్య స్థాపనగా. రావణాసురుడిని ఎందుకు చంపాడు అంటే రామరాజ్య స్థాపనకు అడ్డు కనుక. వికృతమైపోయాయి మన ఆలోచనలు. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అది రైట్ రిలేషన్షిప్ అని చెప్పేది నేను. ఎవరిని చంపాలి, ఎవరిని చంపకూడదు. నన్ను ప్రేమించకపోతే నేను చంపేస్తా, నన్ను ప్రేమిస్తే నువ్వు ఇచ్చేయి. ఇజ్ ఇట్ ఏ బిజినెస్? అందుకే నాకు ఆర్య సినిమా భలే నచ్చుతుంది. వన్ సైడెడ్ లవ్, కరెక్ట్ లవ్ అది. అంచేత సినిమాలు కూడా చూడండి, చాలా కరెక్ట్ పిక్చరైజ్ చేస్తాయి అవి. ఈనాడు ఉన్నటువంటి మూడ్ బొమ్మరిళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది మీ పిల్లల్ని మీరు ఎంత చెత్తగా పెంచుతున్నారు. పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకోవాలి కదా. వాడు ఎంత ఏడుస్తాడు వాడు. అంటే మీ ఉద్దేశం మన పిల్లలు ఏడవటం లేదనా? మన పిల్లలకి ఆ మాత్రం ఆలోచన కూడా లేదనమాట. అన్ఫార్చునేట్, అంత కూడా ఆలోచించనివ్వటంలే మనం. ఎక్కడ ఆలోచిస్తాం వాడు? పొద్దున్న లేవగానే ట్యూషన్కి వెళ్ళాలి, ట్యూషన్ నుంచి రాగానే కాలేజీకి వెళ్ళాలి, కాలేజీ నుంచి రాగానే మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి. వాడు టీవీ చూడకూడదు, నువ్వు టీవీ ముందు కూర్చుని సినిమా చూడకూడదు అని చెప్తావు. పిల్లల్ని పెంచేటప్పుడు మీరు త్యాగాలు చేయగలగాలి. 10th క్లాస్కి వచ్చాడండి మా అబ్బాయి టీవీ చూస్తూ కూర్చున్నాడు అన్నాడు ఒక చోటకి వెళ్తే. కనెక్షన్ తీసే, కేబుల్ కనెక్షన్ అన్న. మరి నేను పేరెంట్స్ కాన్సెప్ట్ రైట్ రిలేషన్షిప్ సినిమాలు చాలా బాగా పిక్చరైజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆ డ్రామటైజ్ చేయటం అవసరం. అందుకని సినిమాలలో ఆ పాయింట్ అర్థం చేసుకుని మన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఆ రైట్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది మన యజ్ఞ విద్యలో చెప్తే ఆ రైట్ రిలేషన్షిప్స్ మర్చిపోయాం. అంటే కరెక్ట్ రిలేషన్షిప్ నీకు ఎనర్జీకి ఉంటే ఆ ఎనర్జీ నీకు కావాల్సింది ఇస్తుంది. ఈ లాజిక్ అర్థమైంది కదా. ఎలక్ట్రికల్ లాస్తో నీకు రైట్ రిలేషన్షిప్ ఉంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ నీకు కావాల్సింది ఇస్తుంది. అది యజ్ఞ విద్య. అది మనం ఇక్కడ నేర్పుతాం మౌంట్ శంబలాలో. మూడవది మనం ఏం చెప్పాలి, ఈ రైట్ రిలేషన్షిప్ ఇది లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ సాయి చరిత్రలో అతి ప్రముఖమైనటువంటి పాయింట్ మీరు గుర్తించారు. సాయి ప్రతి ఒక్కరికి ఏం చెప్పాడు, మేము మనం ఈ జన్మలోనే కలవలేదు. మనం ఎప్పుడు కలుసుకున్నాం? 70 జన్మల కిందట 700 జన్మల కిందట. ఆ పాయింట్ అసలు మీరు విని ఎప్పుడైనా మీకు కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి ఐడియా వస్తోందా? అంటే సాయికి ఉన్నటువంటి కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, హీఈస్ అవేర్ ఆఫ్ ఇట్. మనకి ఆ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ సాయి చెప్తే అది అబద్ధం చెప్తున్నాడా? అంటే సాయి దగ్గరకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో విధంగా సాయితో లింక్ ఉన్నట్టే, అవునా కాదా? మరి ఏదో విధంగా సాయితో లింకు ఉంటే, సాయి దేవాలయాలకి మనం వెళ్తూ ఉంటే సాయికి మనకి లింకు ఉన్నట్టా లేదా? మరి సాయితో లింకు ఉంటే మన లైఫ్ ఎలా ఉండాలి? సాయి చరిత్ర చదువుతున్నారు కదా, సాయి చరిత్రలో సాయి దగ్గరికి వెళ్ళిన వాడికి రోగాలు తగ్గాయా లేదా, డబ్బు వచ్చిందా లేదా, ఉద్యోగాలు వచ్చాయా లేదా? వాడు సాయి దగ్గర కూర్చుంటే ఒక 4 రోజుల పాటు ఎక్కడో కోర్టులో వర్క్ చేస్తున్నాడు, సాయి వెళ్ళలేదు వాడిని, 1 నెల రోజులు సాయితో పాటు ఉండిపోయాడు. 1 నెల రోజులు సాయితో పాటు ఉండిపోతే ఏం జరిగింది? వాడి ఉద్యోగం సాయి చేశాడు. చరిత్ర తెలుసు కదా, ఇవన్నీ కట్టుకథలయండి. అంచేత నేననేది ఏంటి, నువ్వు సాయి దగ్గర కూర్చుని నీ ఉద్యోగం సాయిని చేయమంటాం బదులు నువ్వేం చేయాలి? నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటావు, సాయిని కొలు. అది మోర్ సెన్సిబుల్ ఏమో అనుకుంటా నేను. సాయి దగ్గర కూర్చుని ఆయన కాళ్ళు నొక్కుతూ నీ ఉద్యోగం ఎవరు చేయిస్తున్నావు నువ్వు? పాయింట్ అర్థమైందా? ఈ మూడు మనం చెప్పబోతున్నాం మౌంట్ శంబలాలో. ఒకటి, చాలా స్పష్టంగా ఎండోక్రినాలజీ గురించి చెప్తాం మనం ప్యూర్లీ సైంటిఫిక్ గానే. రెండోది ఏం చెప్పబోతున్నాం, రైట్ రిలేషన్షిప్స్ గురించి చెప్పబోతున్నాం. మూడోది ఏం చెప్తున్నాం మనం, కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది కాక ఇంకొక విశేషమైనటువంటి ఆఫ్ షూట్ ఉంది మన మౌంట్ శంబలాలో. అదేంటంటే జ్వాలాకుల మహర్షి రాసినటువంటి 24 పుస్తకాలున్నాయి. రాబోయేటటువంటి రోజులలో ఆ 24 పుస్తకాలే ప్రపంచంలో 10th class తర్వాత చదవబడతాయి. చదవలేదు మానవ జాతి, ఇలాగే అడుక్కుతింటూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఆ పుస్తకాల నుంచి చెప్పేది మీకు. ఇంకేత ఆ పుస్తకాలు చదవటానికి చదివించటానికి మీరు విశేషమైనటువంటి కృషి చేయాలి. ఈ ఇయర్లో ఈ దీక్షలు తీసుకోండి. ఈ దీక్షలు తీసుకున్నాక December 2007 ఎండింగ్లో మనం ఇదంతా ఎంతవరకు నేర్చుకున్నామని చూసుకోవటానికి ఈ మీటింగ్స్ పెట్టుకుంటాం. తినటానికి తాగటానికి కాదు, కానీ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఒక 3-day క్యాంప్ ఎక్కడైనా సెమినార్ జరిగిందనుకోండి, బయోకెమిస్ట్రీ సెమినారు ఏదో సైంటిఫిక్ సెమినార్, అప్పుడు ఫుడ్ అరేంజ్మెంట్ ఉంటుందా ఉండదా? వాళ్ళు తింటారా తినరా, పడుకుంటారా పడుకోరా, కానీ వాళ్ళు కలిసింది ఎందుకు? టు డిస్కస్ సంథింగ్ వెరీ క్రూషియల్. మరి మనం ఎందుకు కలిసాం? సంస్కృతి ఎంత నాశనం అయిపోయిందో అర్థమవుతుంది కదా. 1 year టైం ఏం చేశావు డిస్కస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ కి ప్లాన్ వేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి కాలాన్ని ఎలా తగలెడుతున్నావు? ప్లస్ అది చాలా గొప్ప అనుకునేటటువంటి మానసిక స్థితికి వచ్చాం. ఇంకా ఇవాళ ఎలాగో న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కనుక ఓ 15 నిమిషాల పాటు మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను నేను కదా, చూపించాక ఆపేస్తాను. ఇట్ ఆల్రెడీ 1. శివ, మన మానవ శరీరము లో దేవతలందరూ ఉన్నారు. ఈ లైట్ తీసినవా, ఈ రెండు తీస్తే చాలు, లేకపోతే దాన్ని ఇటు షిఫ్ట్ చేసిన చాలు, 90 degrees టర్న్ చేసి ఇటు ఫేస్ చేసిన చాలు. ఈ లైట్ అమ్మా నాకు దగ్గరగా ఉంది, స్లో స్లో పరిగెట్టబాక. ఆ లైట్ కాదమ్మా, ఈ లైట్. టానీ నేడర్ అని జర్మన్ MDDM పృథ్వీకి ప్యారలల్ గా ఇన్ని గవర్నమెంట్స్ ఉన్నట్టే ఒక యూనివర్సల్ గవర్నమెంట్ రన్ అవుతోంది, మీకు తెలుసునో తెలీదు. దానికి ఆయన కింగ్ అనమాట. రామరాజ్యంలో రాముడు రోల్ ఏంటో పృథ్వీ గ్రహం మీద ప్రస్తుతము ఇప్పుడు నేను చూపించేటటువంటి బొమ్మల పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఈజ్ MDDM న్యూరాలజిస్ట్, మహేష్ యోగి శిష్యుడు. అతను మన ఋషులు చెప్పినటువంటివన్నీ కూడా అక్షర సత్యాలే, వాళ్ళు దేవతల గురించి దాని గురించి చెప్పింది కట్టుకథలు కావు, ఆ దేవతలన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి. ఏంటి మన శరీరంలో ఋషులు చెప్పింది? దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేహమే అందరు దేవతలకే ఆలయము. అది ఆయన ఫిజికల్ గా ప్రూవ్ చేశాడు. వేదాల గురించి అది ప్రూవ్ చేశాక ఆయన ఇది ప్రూవ్ చేసినందుకు కాను జర్మన్ యూనివర్సిటీ ఆయన్ని బంగారంతో తులాభారం చేసింది, చూసింది. శివ, మన మానవ శరీరము లో దేవతలందరూ ఉన్నారు. టానీ నేడర్ అని జర్మన్ MDDM పృథ్వీకి ప్యారలల్ గా ఇన్ని గవర్నమెంట్స్ ఉన్నట్టే ఒక యూనివర్సల్ గవర్నమెంట్ రన్ అవుతోంది, మీకు తెలుసునో తెలీదు. దానికి ఆయన కింగ్ అనమాట. రామరాజ్యంలో రాముడు రోల్ ఏంటో పృథ్వీ గ్రహం మీద ప్రస్తుతము ఇప్పుడు నేను చూపించేటటువంటి బొమ్మల పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఈజ్ MDDM న్యూరాలజిస్ట్, మహేష్ యోగి శిష్యుడు. అతను మన ఋషులు చెప్పినటువంటివన్నీ కూడా అక్షర సత్యాలే, వాళ్ళు దేవతల గురించి దాని గురించి చెప్పింది కట్టుకథలు కావు, ఆ దేవతలన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి. ఏంటి మన శరీరంలో ఋషులు చెప్పింది? దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేహమే అందరు దేవతలకే ఆలయము. అది ఆయన ఫిజికల్ గా ప్రూవ్ చేశాడు. వేదాల గురించి అది ప్రూవ్ చేశాక ఆయన ఇది ప్రూవ్ చేసినందుకు కాను జర్మన్ యూనివర్సిటీ ఆయన్ని బంగారంతో తులాభారం చేసింది, తూచింది ఆయన్ని. మనం వేదాల గురించి అసలు ఏం మాట్లాడడం, మాట్లాడితే మళ్ళా సెక్యులర్ ఏదో కొంపలు అంటుకుంటాయి. అంచేత ఇది చూడండి ముందేంటో, దిస్ ఈజ్ నోన్ యాజ్ డిఎన్ఏ. ఇది తల్లి గర్భంలో ప్రవేశించాక హ్యాప్లాయిడ్ సెల్ లాగా మారుతుంది అని డాక్టర్స్ చెప్తారు. చిన్న సెల్ అది చివరికి ఏమవుతుందంటే మానవ శరీరంగా డెవలప్ అవుతుంది. అంటే ఇదే మనము, ఇంత చిన్న కణము మనంగా మారాము. నెక్స్ట్, ఇప్పుడు ఇది ఈ బిట్ ఋషి అని చెప్పబడతాడు. ఋషి అంటే అర్థం ఏంటి అంటే నాల్ ఎవడవుతే చూస్తున్నాడు. చూడబడేది ఛందస్, మన టెక్నికల్ నేమ్స్ అవి. అంటే ఋషి ఛందస్సుని దేవత ద్వారా చూస్తాడు. దేవత అంటే ఏంటి అక్కడ? లైట్. దేవ అనే శబ్దానికి అర్థము టెక్నికల్ గా సాంస్క్రిట్ లో లైట్ అని అర్థం. అంచేత నువ్వు ఏదైనా చూడదలుచుకునేటటువంటి ఆబ్జెక్ట్ లైట్ ఉంటే తప్ప నువ్వు చూడలేవు. చూసేవాడు ఋషి, చూడబడేది ఛందస్సు, చూసేటటువంటి ప్రక్రియ దేవత అని మన వేదాలు చెప్తున్నాయి. టానీ నేడర్ ఏం ప్రూవ్ చేశాడు అంటే ఋగ్వేదం మొత్తము కూడా మన మానవ శరీరంలో ఉన్నది. అగ్ని మీలే పురోహితం, యజ్ఞస్య దేవ ఋత్విజం, హోతారం రత్నధాతమం. అది తీగలవమ్మా బొమ్మ, కష్టం లే, ఇప్పుడు దాన్ని వెతకొద్దు నువ్వు. ఇది నేను సంస్కృతంలో చెప్పాను. నేను అక్షరాలు మీకు తెలుసు కదా, సంస్కృతంలో ఎలా రాస్తారు. ఖచ్చితంగా మన నెర్వ్ సెంటర్స్ అదే ఆకృతి. మీరు ఫోటోగ్రాఫ్ తీస్తే అక్కడ అగ్నిమీలే పురోహితం అనే లెటర్స్ కనిపిస్తాయి మీకు. అంచేత ఆయన ఏం ప్రూవ్ చేశాడు, మొత్తం మన మానవ శరీరము వేద మంత్రాలతో నిర్మితమై ఉన్నది. యాక్చువల్ గా ఉంది అక్కడ లెటర్స్. హార్ట్ హృదయ సూక్తం ద్వారా నిర్మించబడింది, నోస్ అశ్విని సూక్తం ద్వారా నిర్మించబడింది. నువ్వు అశ్విని సూక్తం, మీరు బ్రీదింగ్ చేస్తున్నారు సుపర్ణ సూక్తం ద్వారా, ఆ బ్రీదింగ్ ప్రాసెస్ కంట్రోల్ అవుతుంది. సుపర్ణ సూక్తంలో ఉన్నటువంటి ఎన్ని రుక్కులున్నాయో అన్ని రుక్కులు మన మెడుల్లా పాన్స్ సెరిబెల్లము లో ఉన్నాయి. పతంజలి యోగ సూత్రాలన్నీ కూడా మన సెరిబ్రంలో ఉన్నాయి. ప్రతి యోగ సూత్రము కూడా మన బ్రెయిన్ లో ఉంది, ఉపయోగించుకోవడం చేతొస్తే. అది ఆయన రాసిన బుక్లో అది. దానికి వాళ్ళు బంగారంతో తూచారు ఆయన్ని. మనం దాన్ని ఉపయోగించుకోవటం లేదు. కానీ కొన్ని చూడండి, దేవతలు మన శరీరంలో ఎలా ఉంటాయో. ఇది శివలింగం, పక్కన బ్రెయిన్. అంటే ఋషులు శివలింగాకృతి అని దేన్ని ఉపాసన చేయమంటున్నారో అది, దేన్ని ఉపాసన చేస్తున్నాం మనం, మన బ్రెయిన్ ని ఉపాసన చేస్తున్నాం. పైనుంచి ఏం పడుతూ ఉంటుంది, ఒక నీటి ధార పడుతూ ఉంటుంది. మన బ్రెయిన్ చుట్టూరా కూడా ఎలక్ట్రో ఏంటది, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా వెళ్ళి ఇలా కిందకి, ఇలా వెన్నుపూస కింద వరకు వెళ్ళి అది అలా తిరుగుతూ ఉంటుంది, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ కరెక్ట్ గా ఉంటేనే మన హెల్త్ కరెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్, అవును, ఇక్కడ వెంట్రుకల్స్ లో ఉంటుంది ఈ శివలింగానికి. దీనికి సామ్యం చూసుకోండి మీరు. నెక్స్ట్ ఆపమ్మ, అక్కడ శివుడు గురించి మనం ఏం చెప్పుకుంటాం, ఇలా గంగ ఉంటుంది, ఇలా చంద్రవంక ఉంటుంది, ఇలా త్రిశూలం ఉంటుంది, ఇక్కడ డమరు ఉంటుంది, మెడలో పాములు ఉంటాయి, ఇక్కడ రుద్రాక్షం ఉంది, ఇక్కడ కమండలం ఉంది అని మనం శివుడి యొక్క వర్ణన చెప్పుకుంటాం. మన బ్రెయిన్ లో శివలింగం అని చెప్పుకున్నాం కదా, అందులో ఇవన్నీ ఉన్నాయో లేవో చూద్దాం. నెక్స్ట్, ఈ వెంట్రుకల్స్ ఇవి అంటే కన్నాలు, ఇలాగే త్రిశూలంలాగే ఉంటాయి, కనిపిస్తాను కదా. శివుడు మొత్తం బ్రెయిన్, అందులో శివుడి యొక్క త్రిశూలం. నెక్స్ట్ హైపోథాలమస్ చంద్రవంక, కనిపిస్తున్న డార్క్ కలర్లో చంద్రవంక. అంటే ఇందాక త్రిశూలం చూసాం, ఇప్పుడు చంద్రవంక చూస్తున్నాం బ్రెయిన్లో. నెక్స్ట్ ఇక్కడ మన ఈ వెంట్రికల్స్ అంటే ఖాళీ ప్రదేశం ఒకటి ఉంటుంది, ఆ ఖాళీ ప్రదేశం చుట్టూ మీకు ఈ సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ బ్లడ్ నుంచి తయారు చేసేటటువంటి కొన్ని కణాలు ఉంటాయి, రుద్రాక్షల్లాగా ఉంటాయి అవి. ఈ ఏరియా శివుడి యొక్క రుద్రాక్షలు. నెక్స్ట్ ఈ సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఇలా తిరుగుతూ ఉంటుంది, శివుడి యొక్క గంగా ప్రవాహము కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ శివుడి యొక్క మూడవ కన్ను పీనియల్ గ్లాండ్. నెక్స్ట్ డమరు, నెక్స్ట్ పాములు బ్రెయిన్ లో కార్డైట్ న్యూక్లియస్ అని ఉంటుంది, అది శివుడి యొక్క పాములు, శివుడి శిరస్సు మీద ఉన్నటువంటి మెడలో ఉన్నటువంటి పాములు. నెక్స్ట్ కమండలం, దీన్ని మనం ఏంటంటామంటే థర్డ్ వెంట్రికల్ అని ఒక శూన్య ప్రదేశం ఉంటుంది మన బ్రెయిన్ మధ్యలో, ఖచ్చితంగా అందులో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లని కనుక మీరు ఏ కోరిక దిశలో మీ నర్వ్స్ పనిచేయాలో అటు వంచగలిగితే అది జరిగిపోతుంది. అంచేత ఋషులు వరదానం అది ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, నీళ్లు తీసుకుంటారు కమండలం నుంచి, చూసారు లేదు పాత్రమని విసురుతారు, కానీ విసిరేది ఇక్కడ విసురుతారు. ఇది తెలియాలి ఈ టెక్నాలజీ. నెక్స్ట్ ఇప్పుడు శివుడి పరివారంలో చాలా ముఖ్యమైనటువంటి వాడు గణపతి, మరి మన బ్రెయిన్ లో శివుడి దగ్గర గణపతి ఎక్కడున్నాడు చూడండి. ఇది గణపతి, ఇది బ్రెయిన్ యొక్క ఈ పార్ట్ చూసుకోండి, కనిపిస్తుంది ఇక్కడ నా రెడ్ డాట్ చూడండి, ఇదేమో ఈ పార్ట్, ఇదేమో కిరీటం పార్ట్, ఇవి రెండు శివపరివారంలో భాగమే ఈ వినాయకుడు, ఈ బిట్టి వినాయకుడు తొండము అది. నెక్స్ట్ ఇప్పుడు వినాయకుడు యొక్క చెవులు, సరిబెల్లం అని ఉంటుంది మనకి, చిన్న మెదడు అంటాం, ఇగో ఇది వినాయకుడు యొక్క పెద్ద చెవులు. ఇవే బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈక్విలిబ్రియంకి ఇగో మొహం, మొహం దీన్నే మన హ్యూమన్ ఎనాటమీలో పాన్స్ అని చెప్తారు, బ్రెయిన్ లో పార్టే ఇది. ఇంకా ఇది ఈ పాన్స్ ఈ స్పైనల్ కార్డ్ మెడ్యులా అబ్లాంగేటాకి బ్రెయిన్ కి లింక్. ఇంచేత ఈ పాన్స్ కరెక్ట్ గా లేకపోతే, అంటే ఈ వినాయకుడు కరెక్ట్ గా లేకపోతే నీ బ్రెయిన్ పనిచేయదు. ఇంకా ఈ గణపతి కరెక్ట్ గా ఉంటేనే నీ బ్రెయిన్ పనిచేస్తుంది, లింక్ కనుక అతను ఈ ఏరియా అనమాట, వినాయకుడి యొక్క ఈ ఏరియా ఈ పాన్స్. నెక్స్ట్ సరే తొండము మిడిల్ ఆబ్లంగేట, ఇది ఇలా కిందకి వెళ్తే స్పైనల్ కార్డ్ గా మారిపోతుంది. నెక్స్ట్ వినాయకుడి యొక్క కళ్ళు కరస్పాండ్ టు ది రూట్స్ ఆఫ్ ది ట్రైజీనియల్ ట్రైజెమినల్ నెర్వ్, ఇది వినాయకుడు యొక్క రెండు కళ్ళు. వినాయకుడు యొక్క దంతాలు అంటే మీరు వినాయకుడు గురించి, దేహో దేవాలయ అంటే వినాయకుడు మీ శరీరంలోనే ఉన్నాడు. నెక్స్ట్, ఇప్పుడు హ్యూమన్ ఏంటది ఇదొక్కటి మీరు గుర్తుంచుకోండి. అదే నేను రాబోయేటటువంటి మెడికల్ కాలేజీలో మీ కరిక్యులం కాబోతోంది. జస్ట్ చూడండి, అంతకంటే ఎక్కువ చెప్పను నేను. ఇది 7 ప్లేన్స్ ఉన్నాయి మన శరీరంలో. ఇంకొంచెం పెద్ద చేయగలరా? చేయగలిగితే చూడండి, కొత్తమ్మ వేడిగా. ఓకేనా, పెద్ద చేస్తున్నావా? ఓకే, పర్వాలేదు. మీకు కనిపిస్తున్నా అందరికి? ఇందులో ఇక్కడ చూడండి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, అదేనా రాసింది అక్కడ? మనము, మన సైంటిస్టులు ప్రస్తుతం ఈ మూడు తలాల్లోనే ఉన్నారు. ఇది దాటి వీళ్ళకి నాలుగు తలాలు తెలియవు. ఈ మూడే తెలుసు వాళ్ళకి. ఈ నాలుగు తలాలు యాక్చువల్ గా ఆకాశంలో ఉండే నాలుగు తలాలు, అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఎందులో ఉంటుంది అంటే ఆకాశంలో ఉంటాయి ఇవంతా. ఈ ఆకాశంలో ఉన్నటువంటి ఈ నాలుగు తలాలే యాక్చువల్ గా ఈ మూడింటిని కంట్రోల్ చేస్తాయి. మన ఋషులు దీన్ని కంట్రోల్ చేయగలిగేవారు, ఈ మూడింటిని. ఈ మూడింటిని కూడా ఫిజికల్ ప్లేన్ లో భాగాలే. ఆకాశం కూడా మనకేం కనిపించటం లేదు, కానీ కనిపించటం లేదు అనే ఖాళీ జాగా మనకు కనిపిస్తోంది కంటికి. అందులో ఈ నాలుగు రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. E1, E2, E3, E4 అని నాలుగు లెవెల్స్ ఉన్నాయి. ఈ నాలుగు లెవెల్స్ నుంచి ప్రాణశక్తి మన శరీరంలోకి దిగుతుంది. చాతుర్వణ్యం మయా సృష్టివా అని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటటువంటిది భౌతిక శరీరాలకి సంబంధించింది కానే కాదు. అసలు ఈ నాలుగింటి గురించి చెప్పారు. మన హ్యూమన్ బాడీ కూడా ఈ నాలుగింటితోనే తయారవుతుంది. నర్వ్స్ నాలెడ్జ్ ఇస్తుంది. నాలెడ్జ్ ఇచ్చేటటువంటి దాన్ని మన భాషలో బ్రాహ్మణత్వము అంటాం. విస్తృతి చెప్తుంది. మజిల్ పవర్ క్షత్రియుడు. బ్లడ్ సర్క్యులేషన్ కామర్స్. బ్లడ్ సర్క్యులేషన్ అంతే కదా, ఎక్కడికి ఏది కావాలో అది అందజేస్తుంది. ఇదంతా కాకుండా ఎముకలు, వీటన్నిటిని నిలిపి ఉంచేటటువంటిది శూద్ర. అంటే అసలు శూద్రుడు మెయిన్ మన వేదాల ప్రకారం. చివరికి మనం ఎలా కొట్టుకుచేస్తున్నామో చూడండి, ఏమీ తెలియకుండా. ఈ నాలుగు లెవెల్స్ మన బాడీలో ఉండేటటువంటి నాలుగు రకాలైనటువంటి టిష్యూ మ్యాటర్. దీని తర్వాత ఇంకా ఇది 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 తెలియాలి మనకి. ఇక్కడెక్కడో ఉన్నాడు సైంటిస్ట్. వాడు ఈ లెవెల్ గురించి చెప్పేటటువంటి ఋషికి ఏమీ తెలియదు అంటున్నాడు. ఎంత మూర్ఖలనే ఉన్నాడో ఆలోచించుకోండి. ముందు అది అర్థమవుతే, ఆ ట్యాబు పోతే మనుషులకు అర్థం అవటం మొదలు పెడుతుంది. అసలు నువ్వు ఉన్నది ఇక్కడ, గ్రేటెస్ట్ సైంటిస్ట్ అనేది కూడా ఇక్కడే ఉన్నాడు. వాడికి ఆకాశం గురించి ఏమీ తెలియదు అసలు. కానీ ఆకాశం గురించి తెలుసుకున్నాక దాని తర్వాత 1, 2, 3, 4, 5, 6 లెవెల్స్ ఉన్నాయి. ఈ 6 లెవెల్స్ లో ప్రతి 7 లెవెల్స్ లో ఇక్కడ నుంచి లెక్క చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7 7 లెవెల్స్ లో 7×7=49 సబ్ లెవెల్స్ ఉన్నాయి. అంతేత మన యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లో రాబోయేటటువంటి రోజుల్లో ఈ 49 డిగ్రీస్ ఉంటాయి. ఎలా ఉంటాయి, ఏముంటాయి అన్నది మిల్లిమిల్లిగా మనం నేర్చుకుందాం. దట్స్ ఎనఫ్ ఫర్ టుడే. జై గురుదేవ్. అవును, అది చూపించమ్మా. ఆ పీనియల్ గ్లాండ్ బొమ్మ తీ. చెప్పమ్మా. అలా కూడా అనుకోవచ్చు. యాక్చువల్ గా ఏమవుతుందంటే, ఎనీ లైట్ పెర్పెండిక్యులర్ గా రెండు ఉంటాయి, ఎలక్ట్రిక్ వైబ్రేషన్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటాం అందుకే దాన్ని. ఎలక్ట్రిసిటీ ఇది అనుకుంటే ఇది మ్యాగ్నెటిక్ అవుతుంది ఇది, అది అంచేత ఆ రెండు ఎప్పుడైతే క్లాష్ అవుతాయో, పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు కలుస్తాయో నీకు స్పార్క్ వస్తుంది, థర్డ్ ఐ అలా డెవలప్ అవుతుంది. అంచేత యాక్చువల్ గా ఇది స్పైనల్ కార్డ్ నుంచి వస్తుంది. ఇది ఈ ఏరో నీ స్పైనల్ కార్డ్ కింద నుంచి ఆ పైకి ఎక్కడికో వెళ్తుంది. అంటే యాక్చువల్ గా ఎక్కడికో కాదు, అది ఈథరి కుమలంలోకి వెళ్తుంది. ఇది అర్థమైంది? ఇది ఇది ఏమవుతోంది, ఇది ఎటు నుంచి ఎటు వెళ్తోంది అన్నది నువ్వు కనుక కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఈ పీనియల్ గ్లాండ్, ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఉంది, ఆ యాక్సిస్ అన్నమాట. ఇంకేత ఈ రెండు యాక్సెస్లు ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతాయో విజన్ ఉంటుంది నీకు. మన ఇప్పుడు విజన్ కి అదే కారణం, కళ్ళల్లో ఉన్నటువంటి ఆప్టిక్ నెర్వ్, రెటీనా స్ట్రక్చర్ అర్థం అవుతే మీకు అర్థం అవుతుంది. అది సేమ్ దాని యొక్క ఇదేంటి, పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చేటటువంటి విజన్, ఇలా ఈ కుడి కన్ను నుంచి ఇలాగే, ఎడం కన్ను నుంచి ఇలాగే వచ్చి అక్కడ ఆప్టిక్ చాస్మా ఉంటుంది, ఆప్టిక్ నెర్వ్స్ ఉంటాయి, ఇక్కడ ఆ విజన్ నీకే ఏర్పడుతుంది. అది అక్కడ కాకుండా ఇక్కడ నుంచి ఏర్పడాలి, ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఏర్పడాలి, నుంచి ఏర్పడాలి. బై ప్రాక్టీస్ ఇట్ కమ్స్, ఎనీబడీ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఈ విజన్ కూడా పిల్లవాడికి బైఫోకల్ విజన్ ఉండదు తెలుసా, చిన్నప్పుడు ఆల్మోస్ట్ అప్ టు ద 1.5 ఇయర్స్ వరకు డిస్టెన్స్ ఉండదు వాళ్ళకి. అంచేత రాముడు చంద్రుణ్ణి అడిగాడు అనేటటువంటి దాంట్లో నువ్వు ఏదో దాంట్లో చేయక్కర్లే, రాముడు చెయ్యిలా పైకెత్తితే రాముడికి చంద్రుణ్ణి పట్టుకున్నట్టే ఉంటుంది. ఇంకేంటంటే డెప్త్ లేదు వాళ్ళ విజన్లో, బైఫోకల్ విజన్ ఉంటే గానీ డెప్త్ రాదు. ఈ బైఫోకల్ విజన్ ఎలా డెవలప్ చేసుకున్నావో, ఆ బైఫోకల్ విజన్ ఇక్కడికి షిఫ్ట్ చేయగలిగితే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ తెలుస్తుంది. ఇట్ ఈస్ సింపుల్ సైంటిఫిక్ ప్రాక్టీస్. అంచేత మన యోగాచార్యులు వాళ్ళు దే డెవలప్డ్ ఇన్ సైన్స్. కళ్ళు మూసుకు కూర్చుంటే ఏం లాభం, కళ్ళు మూసుకుని ఇది చేయాలి. నేను ఇప్పుడు మీకేం చెప్తాను, నాలెడ్జ్ లేని నువ్వు మెడిటేషన్ చేయలేవు. మెడికల్ డాక్టర్ ఉన్నాడు, ఒక కాంప్లికేటెడ్ కేసు వచ్చింది, మామూలుగా అయితే వాడు ప్రిస్క్రైబ్ చేసేస్తాడు, కాంప్లికేటెడ్ కేసు వస్తే ఏం చేస్తాడు, కళ్ళు మూసుకుని హీ థింక్స్ అబౌట్ వాట్, వాడికి ఉన్న నాలెడ్జ్. వీడిప్పుడు మెడిటేషన్ కూర్చుంటానంటాడు, వాడికి అసలు ఏం నాలెడ్జ్ ఉందని తెలుసుకుని, హ్యూమన్ ఎనాటమీ గురించి ఇవన్నీ తెలిస్తే అర్థం అవుతాయి. అందుకని ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్పింది, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ, ఆప్టిక్ విజన్ కి, కంటికి. మరి సౌండ్కి ఏంటి వర్క్ చేస్తుంది, విశుద్ధి వర్క్ చేస్తుంది. పీనియల్ గ్లాండ్ అండ్ విశుద్ధి కలిస్తే సౌండ్ ఏర్పడుతుంది, పీనియల్ గ్లాండ్ అండ్ థైమస్ గ్లాండ్ కలిస్తే టచ్ వస్తుంది మీకు, అనాహతం టచ్. చెప్పదమ్మా అక్కడ, ఓకే. అసలు అడల్ట్స్ లో ఏమీ పనిచేయట్లే, ఏం పనిచేస్తుందమ్మా. ఓసారి నేను నాగార్జున యూనివర్సిటీలో ఇంటలెక్చువల్ మీట్ అని పెట్టారు, నన్ను పిలిచారు, వెళ్ళాను. వీ ద ఇంటలెక్చువల్స్ అని మొదలెట్టాడు ఒకడు, నేను ఒప్పుకోనన్నా, గొడవ చేయడానికి వెళ్ళాను నేను. వీ ద ఇంటలెక్చువల్స్ అంటే నువ్వే ఇంటలెక్చువల్ అయ్యా అన్నాను. అదేంటి, నేను లా చెప్తున్నాను అన్నాడు, లా ప్రొఫెసర్ అయ్యాను. సరే ఏం లా చెప్తున్నావు, సామాన్ చెప్పింది అంటే ఏదో లా, నాకు లా గురించి చెప్పదు తెలియదు కానీ సైన్స్ గురించి తెలుసు కదా, మేము సైన్స్లో ఏం చెప్తాం, న్యూటన్ చెప్పింది చెప్తాం, ఐన్స్టీన్ చెప్పింది చెప్తాం, డాల్టన్ చెప్పింది చెప్తాం కదా, అవునా. ఇంతకీ నేనేం చెప్తున్నానని, అంటే అక్షర జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా న్యూటన్ ఫిలాసఫీ చెప్పొచ్చు కదా, చెప్పలేడా? మరేంటి నీ తెలివితేటలు? అర్థమైందమ్మా? అంటే నో గ్లాండ్ ఈజ్ ఫంక్షనింగ్. నెక్స్ట్ అంతేనా? ఏం స్లైడ్ అక్కర్లేదమ్మా, 1:30 అయిందమ్మా, టైం చూసుకో. చదువుకో, తెలుసుకున్నావు చదువుకోండి అమ్మా, బుక్ తీసి చదువుకో. ఎనీథింగ్ అడగండి అమ్మా, అడిగితే ఓకే. నాకు బొమ్మలు గబగబా చూపించే, 7, 8 ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన 4 ఈథర్స్ మీకు అర్థమయ్యాయి. గ్యాస్ తర్వాత ఈ ఆకాశంలో 4 లెవెల్స్ ఉన్నాయి. ఈ 4 లెవెల్స్ ఆకాశం యొక్క క్వాలిటీ ఏంటి అంటే సౌండ్ ప్రొడ్యూషన్. ఇది యోగ విద్యలో మనకి ఏం చెప్తారు అంటే ఆకాశం యొక్క గుణం ఏంటి అంటే సౌండ్, వాయు యొక్క గుణం ఏంటి స్పర్శ. ఇది తెలుసు కదా మీకు. అంచేత ఈథరిక్ 1, ఈథరిక్ 2, ఈథరిక్ 4 అని, ఈథరిక్ 3, ఈథరిక్ 4 అని వెయ్యమ్మా బొమ్మై. అంటే అక్కడ ఆపు. ఈ 4 లెవెల్స్ నే పర పశ్చంతి మధ్యమ వైఖరి అంటాం. ఈ 1, ఈ 2, ఈ 3, ఈ 4 ని మన ఋషులు పెట్టిన పేరు అది. అంచేత ఈ వాక్ శక్తి లైఫ్ ఇస్తుంది మనుషులకి. ఎప్పుడు మీకు తెలిసినో తెలియదు, ఒక మంచి మాట నిరాశ చెందినటువంటి వ్యక్తికి జీవితాన్ని ఇస్తుంది. అంచేత వాక్శక్తి లైఫ్ పవర్ యాక్చువల్ గా. ఆ వాక్శక్తి 3 రకాలుగా సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది మనకి. మొట్టమొదటిది ఏంటి అంటే ఫోహర్టీ, ఎలక్ట్రిసిటీ. దాన్నే దే ఆర్ ఇంటర్ కన్వర్టబుల్. ఇది మన సైంటిస్టులకి బాగా అర్థమైంది. అంటే దే కెన్ కన్వర్ట్ ఎలక్ట్రిసిటీ ఇంటూ లైట్, లైట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఈ మ్యాజిక్లన్నీ అంతే కదా. మనం ఇప్పుడు చూస్తున్న మ్యాజిక్ అంతా కూడా ఎలక్ట్రిసిటీ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ లైట్ అండ్ అదర్ ఎనర్జీస్. ఇది ప్రస్తుతం సైంటిస్టులు పట్టుకున్నారు, బాగానే పట్టుకున్నారు. ఎలక్ట్రిసిటీ గురించి బాగా వచ్చు. కానీ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. కానీ అన్ఫార్చునేట్ గా ఏంటవుతుంది అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఎలక్ట్రిసిటీ మీరు డైరెక్ట్ గా పట్టుకోలేకపోతున్నారు. సోలార్ లైట్లో వాటిలో ఏం చేస్తున్నాం, సోలార్ లైట్ ని మళ్ళీ మనం కన్వర్ట్ చేస్తున్నాం ఎలక్ట్రిసిటీగా. కానీ అసలు లైట్ ని డైరెక్ట్ గా ఉపయోగించుకుని ఉపయోగపడేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మనం తయారు చేయవచ్చు. ఉదాహరణకి రిమోట్ కంట్రోల్ ఉంది, నువ్వు లేచి స్విచ్ నొక్కక్కర్లే, ఏం జరుగుతుంది అక్కడ? లాజిక్ అర్థమైంది కదా. అక్కడ మీరేం చేస్తున్నారు, ఎలక్ట్రికల్ ఎనర్జీని మీకు మెకానికల్ ఎనర్జీగా మారుస్తున్నారు కదా. లైట్ ని మెకానికల్ గా ఎనర్జీగా మార్చగలిగే ఇన్స్ట్రుమెంట్ వస్తే యోగి అవుతావు నువ్వు. కానీ వెన్ ఎలక్ట్రిసిటీ అండ్ లైట్ ఆర్ ఇంటర్ కన్వర్టబుల్, ఖచ్చితంగా నువ్వు బుర్ర కనుక ఉపయోగిస్తే లైట్ ఎనర్జీతో మెకానికల్ ఎనర్జీ తయారు చేసేటటువంటి టెక్నాలజీ డెవలప్ చేసుకోవచ్చు. ఈ లేసర్ టెక్నాలజీ, కంటి ఆపరేషన్స్ అవి చేస్తున్నారు. మీ చేతికి ఏం కనిపించవు కదా, ఇన్స్ట్రుమెంట్ ఏం లేదు కదా, ఓన్లీ ఏ బీమ్ ఆఫ్ లైట్. ఇప్పుడు నేను ఇది చూపిస్తే దీన్ని కూడా లేసర్ అని పిలుస్తాం, లేసర్ పెన్ అని. ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మధ్యలో ఏముంది, ఏం కనిపించటంలే మీకు. అక్కడ బిందువు పడుతుంది, అలాగే సర్జన్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇదంతా కూడా లైట్ టెక్నాలజీతో చేయొచ్చు, అది ఇంకా డెవలప్ అవుతుంది. అన్నిటికంటే ఈ లేసర్ బీమ్ టెక్నాలజీలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, ఈ కొండంత ఐరన్ ఇది పెట్టారనుకోండి, ఒక ముద్ద ఈ లేసర్ బీమ్తో ఇలా అన్నాం అనుకోండి, విరిగిపోతున్నాడు ముక్కలు. కానీ పక్కకు పడదు, ఇంకేంటే సన్నగా కోస్తుంది. నువ్వు మళ్ళీ కదిపితే రెండు ముక్కలు వేరైపోతాయి, ఇనువునే కోసేయొచ్చు దీంతో. అది కోసేయగలిగి ఆ లేసర్ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ ఉంటే కొండల్ని పిండి చేయడం చాలా ఈజీ. కానీ ఇదంతా ఏంటి, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ లైట్ ఎనర్జీ యొక్క మ్యాజిక్లు. ఇంకా మన సైంటిస్టులు పూర్తిగా పట్టుకోలేదు. ఇది కాకుండా మిగతా రెండు చూపించేమా, ప్రాణశక్తి అని ఒకటి వస్తుంది, కుండలిని శక్తి అని ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఈథరిక్ 1, ఈథరిక్ 2, ఈథరిక్ క్రియ బొమ్మ గుర్తుంది కదా మీకు, ఫోర్ లెవెల్స్ గ్యాసియస్ స్టేట్ తర్వాత, అది దీని యొక్క మ్యాజిక్, ప్రాణశక్తి యొక్క మ్యాజిక్ అది. ఇది కాకుండా మన శరీరంలోనే కుండలిని అని కూడా ఒక శక్తి ఉంది, అది ఇప్పుడు నేను చెప్పను. ప్రాణశక్తి గురించి ఆలోచన, నెక్స్ట్ స్లైడ్ టకటక చూపించేయమ్మా. ప్రకృతిలో వైటాలిటీ గ్లోబ్యూల్స్ అని ఉంటాయి, దాన్నే ద అల్టిమేట్ ఫిజికల్ యాటమ్ అని అంటాం. కెమిస్ట్రీలో హైడ్రోజన్ యాటమ్ ఎలాగా అన్నిటికంటే చిన్నదైనదో, ప్రాణశక్తికి ఇది అన్నిటికంటే చిన్నదైనటువంటి కణము. బయట నుంచి సోలార్ లోగోస్ నుంచి వచ్చేటటువంటి శక్తి ఉంటుంది, లోపల నుంచి ఆ శక్తి అభివృద్ధి చెందుతుంది. అంటే సూర్యకిరణాలు పడితే విత్తనం స్ప్రౌట్ అయినట్టు, దీని మీద సూర్యకిరణాలు పడితే దీంట్లో లైఫ్ వచ్చి అది ఉబ్బుతుంది. నెక్స్ట్, ఉబ్బుతోంది. నెక్స్ట్, ఎప్పుడైతే దీంట్లో ఆ సూర్యకిరణాలు పడి దుబ్బటం మొదలెడుతుందో, ఆరు ఆకర్షణీయమైనటువంటి శక్తులు దీని మీద పనిచేయటం మొదలెడతాయి, అట్రాక్టివ్ ఫోర్సెస్. అవి, ఇది మనం ముందు చూసినటువంటి ఆ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉన్నటువంటి ఫండమెంటల్ కణము, ప్రాణశక్తి కణము. అదేం చేసింది, మూడింటిని ఆకర్షించుకుంది తన చుట్టూరా. అంటే ఈ కణము మూడింటి, ఆరింటిని ఆకర్షించుకుంటుంది. ఒక పీనియల్ గ్లాండ్ ఆరు చక్రాలను తయారు చేసుకుంటుంది. అంతేత పీనియల్ గ్లాండ్ని కనుక పట్టుకోగలిగితే మీరు ఆరు ఎండోక్రైన్ సిస్టమ్ని మీరు కంట్రోల్ చేయవచ్చు. ఇంకా హ్యూమన్ బాడీకి వెళ్ళిపోమ్మా, వద్దులేమ్మా, ఇంకా హ్యూమన్ బాడీ చూపించు. లాస్ట్ స్లైడ్ ఇది కదమ్మా, మనిషి శరీరంలో ఆరు చక్రాలు చూపిస్తాడు కదా, ఇది పెద్ద చేయి. ఇందాక నేను చెప్పాను ఇది పీనియల్ గ్లాండ్. ఇదేంటి, ఇందాక సెంటర్ లో నేను చూపించినటువంటి ప్రాణశక్తి కలిగినటువంటి కణము. ఆ ప్రాణశక్తి కలిగినటువంటి కణం ఏం చేసుకుంటాం చుట్టూరా, ఆరింటిని ఆకర్షించుకుంది. అలాగే ఈ పీనియల్ గ్లాండ్ తన చుట్టూరా ఆరు చక్రాలని ఆకర్షించుకుంటుంది. అది ఆకర్షించుకుని తల్లి గర్భంలో వెన్నుపూసలాగా రెడీ అవుతుంది బాలుడిది. అక్కడ నుంచి ఇంకా ఈ బాడీ మొత్తం బిల్డప్ అవుతుంది. అది ఇథరిక్ డబుల్. జై గురుదేవ్.